జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహంతో భగవద్గీతకు శ్రీకృష్ణార్జున సంవాదం అనే పేరుతో ప్రశ్నోత్తరాలుగా ఒక చక్కటి గ్రంథాన్ని కృపజేశారు. దానిలో అమోఘమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అనంతంగా చర్చించారు. ఆ విషయాలని ప్రతిరోజు మనం కూడా అనుభవం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిన్నటికి 53 భాగాలు అయ్యాయి, ఈవేళ 54వ భాగం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 830 ప్రశ్నలు నిన్నటి రోజున ముగిశాయి, ఈవేళ 831వ ప్రశ్న. అలాగనే స్వామివారు రచించినటువంటి ఈ గ్రంథంలో 29వ భాగం ఈవేళ ప్రారంభం. నిన్నటి రోజున కామ్యకర్మల గురించి తెలియజేసి దానిలో లోపాలు గనక ఏర్పడితే పాపం మాట అలా ఉండొచ్చు, కానీ భయంకరమైనటువంటి బ్రహ్మరాక్షసులాగా కూడా తయారవుతాము అని అన్నారు. కాబట్టి దానికి ఎలా నియమించారో ఆ నియమం ప్రకారంగా చేస్తేనే కామ్యకర్మలు ఫలితం చక్కగా ఉంటాయి, లేకపోతే విపరీతంగా ఉంటాయి అని చెప్పడం సాగింది. ఇక ఈవేళ కొనసాగింపుగా 831వ ప్రశ్న అడిగేన్ రామానుజదాసన్. వచ్చావా నాయన, కూర్చో అడిగేను స్వామి. లోకంలో అందరూ మోక్ష సాధన బుద్ధితోనే కర్మలు చేస్తున్నారంటారా మీరు? నేను అనడం కాదు, నిజంగా చేయడం లేదు సరికదా. కామ్యకర్మల మీదే ఆసక్తి ఉంటూ ఈ ప్రజలు ఉంటారు. అది ఇప్పటిదేం కాదు, ద్వాపరయుగం నుంచి కూడా ఇదే పరిస్థితి. అదే పరిస్థితి నేటిదాకా ఉంది. ఎలాగా అనంటే, ఇగో ఇప్పుడు చెప్పబోయే ఈ తర్వాతి శ్లోకాలు చూస్తే నీకు తెలుస్తుంది. అడిగిన భగవద్గీత శ్లోకాలేనా? ఏమిటా శ్లోకాలు? ఇదిగో వరుసగా 3 కలిపి ఒకేసారి చదువుకోవాలి. 3 అన్వయం సరిగ్గా సమయంగా సరిపోతూ ఉంటుంది. ఓ శ్లోకాలు చదువుతున్నానే. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మనః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఇవి 3 శ్లోకాలు. దీనికి అన్వయం ఒకేసారి చూద్దామే. పార్థ, వేదవాదరతాః అన్యత్ నాస్తి ఇతి వాదినః కామాత్మనః స్వర్గపరాః ఏ అవిపశ్చితః జన్మకర్మ ఫలప్రదాం క్రియావిశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి వర్తమానాం పుష్పితాం ఇమాం యాం వాచం ప్రవదంతి తయా అపహృతచేతసాం తేషాం భోగైశ్వర్య ప్రసక్తానాం సమాధౌ వ్యవసాయాత్మికా బుద్ధిః న విధీయతే. అమ్మో, చాలా పెద్దదైపోయిందడి. ఏం, దీనికి తప్పనిసరిగా తాత్పర్యం వినాల్సిందే. కొంచెం ఓపిగ్గా దీని తాత్పర్యం అంతా చెప్పండి స్వామి. అయ్యో చెప్పకుండా ఉంటానా, విను మరి. కొంచెం సులభంగా చెప్పేసేయాలంటే, వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి గలవాడు చాలా కష్టం అంటున్నారు. ఓహో, అడిగాను అడిగాను. వెనక శ్లోకంలోతో దీనికి లింక్ ఉందన్నమాట. మరి ఉండదు మరి, వ్యవసాయాత్మికా బుద్ధి అనే వెనక శ్లోకంలో మోక్షేచ్ఛ గలవాడిది ఒకే బుద్ధి అని, ఇతరులవి అనేక బుద్ధులని చెప్పుకున్నాం కదా. ఆ అనేక బుద్ధులు గలవారు ఎలా ఉంటారో, ఎందుకు అలా ఉంటారో ఈ శ్లోకాల్లో వివరించారు. అడిగండి అడిగాను. భోగ్యం భోగ్యం, చెప్పండి అడిగాను. ఇప్పుడు వాళ్ళకి ఐదు విశేషణాలని వరుసగా ఈ శ్లోకంలో చెప్పారు. ఏమిటి అవి? అవిపస్థితులు, వేదవాదరతులు, కామాత్ములు, స్వర్గపరులు అని. అడిగాను, విపస్థితులు అంటే పండితులు అనే కదా అర్థం. పండితులు కానివారు అవిపస్థితులు అనే కదా దాని అర్థం. ఇంచుమించు అదే అనుకో. వివిధం పశ్యత్ చేత్, వివిధం పశ్యత్ చిత్ ఏషాంతే విపస్థిత అని అర్థం. చిత్ అంటే జ్ఞానం, అంటే వివిధ రకములైనటువంటి జ్ఞానములు కలవారు విపస్థితులు, అది లేనివారు అవిపస్థితులు అంటే అల్పజ్ఞులు అని అర్థం. ఇక ఇంకా చెప్పాలంటే, ఉపనిషదర్థాన్ని తెలిసి స్థిర అస్థిర వివేకం కలుగని వారు అని చెప్పుకోవచ్చు. అడిగాను అడిగాను. అలాగే మరి స్వామి, వేదవాదరతులు అన్నారు కదా, అంటే ఏమిటండి? వేదవాదరతులు అంటే కర్మలకి సంబంధించిన వేద విషయములను చెప్పేవారు అని అర్థం. అడిగాను స్వామి, అదెలాగా? వేదం అంటేనే జ్ఞానం గురించి కూడా చెప్తుంది కదా. చెప్తుంది చెప్తుంది చెప్తుంది. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ ఈ రెండు ఉంటాయి. అయితే వేద శబ్దం, వేదాంత శబ్దం కూడా ఈ వాంగ్మయంలో ప్రయోగిస్తూ ఉంటారు. ఒక్కోసారి సందర్భానుసారంగా వేదం అని వాడినప్పుడు కర్మకాండ, జ్ఞానకాండలు రెండు అర్థమవుతూ ఉంటాయి. అయితే సాధారణంగా వేద శబ్దం వాడినప్పుడు కర్మల పరంగానూ, వేదాంత శబ్దం వాడినప్పుడు జ్ఞానపరంగానూ స్వీకరిస్తాం. అందుచేత వేదవాదరతాహ అంటే వైదిక కర్మలైన యజ్ఞయాగాదులయందు ప్రీతి కలిగిన వారు అని అర్థం. ఉపనిషద్వాక్యములయందు అంత ప్రీతి లేనివారు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అడిగాను, అర్థమైంది. మరి కామాత్మన అంటే స్వామి, అంటే ఏముంది? చాలా సులభమే కదా. కామేషు ఆత్మా అంటే మనః ఏషాంతే, కోరికల ఎందు చిక్కుకొనిన మనస్సు కలవారు కామాత్ములు. అడిగాను, మరి స్వర్గపరాహ అంటే స్వర్గమునందే బుద్ధి కలవారు మోక్ష విముఖులు, అంతేనా అడిగాను? అంతే అంతే. ఇలాగా అవిపస్థితులవ్వడం వలన వేదవాదరతులు, కామాత్ములు, స్వర్గపరులు అయిన వారు జన్మ కర్మ ఫలప్రదము, క్రియా విశేష బహుళము, భోగైశ్వర్య గతిం ప్రతి వర్తమానము అయిన కబుర్లు, ఉపదేశాలు చెప్తూ చేస్తూ ఉంటారట. ఇది అడియన్, మరలా మరలా జన్మలను కలిగించేవి, అనేక క్రియలతో కూడినవి, భోగములు ఐశ్వర్యములు వంటి వాటి యందు మొగ్గు చూపించేవి అయిన మాటలు చెప్తూ ఉంటారు అనే కదా దాని అర్థం. గుడ్, బాగానే అర్థం చేసుకున్నావు. ఆ కబుర్లు ఉపదేశాలు ఎలా ఉంటాయంటే, పుష్పితాం, రమ్యంగా పుష్పాలలా ఆకర్షణీయంగా ఉంటాయట. అడియే, పుష్పించడం వరకే తప్ప అవి ఫలించవని అర్థమా? ఫలిస్తాయి, కానీ ఆ ఫలాలు ఎలాంటివి? నిస్సారములు. మోక్షఫలంతో పోలిస్తే ఈ స్వర్గాది ఫలాలు నిస్సారాలే కదా. అడిగాను అడిగాను. ఇలాంటి మాటలు వినగానే లోకుల దృష్టి అటు మళ్ళీపోతుందన్న మాట కదా. భలే సహజమే కదా, అసలే లోకులందరూ ఎలా ఉంటారు? భోగైశ్వర్య ప్రసక్తులు అంటే సుఖానుభవం మీద చాలా ఆసక్తి కలిగినటువంటి వారు. వారికి కామ్యకర్మల ఫలాల గురించి వేదంలో వాక్యాలు చెప్పేసరికి, ఆ వాక్యాలు అవి ఉన్నాయని తెలిసేసరికి అబ్బో అపహృత చేతనులు అయిపోతారు. అంటే వారి ఆత్మజ్ఞానం కాస్త ఆవిరైపోతుంది. ఇక ఏముంది, అట్టి వారికి సమాధౌ వ్యవసాయాత్మికా బుద్ధి న విధీయతే. మనస్సులో మోక్ష విషయ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చేరదు. ఇది అడిగాను, అడిగాను అర్థమవుతోంది స్వామి. అలాగనే మోక్ష విరుద్ధములైనటువంటి కామ్యకర్మల గురించి వేదం ఎందుకు చెప్పాలి? చెప్పింది చేయకూడదు అని ఎలా అనుకుంటాం? ఇదిగో ఈ ప్రశ్నలు ఇదివరకు ఇంకో రూపంలో నువ్వు నన్ను వేసావు, దానికి నేను సమాధానం కూడా చెప్పేశా. అయినా సరే నీకు తీరనట్టుంది, మళ్ళీ దాని గురించి మళ్ళీ వివరిస్తాను, ఇంకోసారి విను. అడిగాను, ఏమిటో మరి అడిగాను, ఎన్నిమార్లు ప్రశ్నించాను, ఎన్నిమార్లు సమాధానం వచ్చింది అని కాదు స్వామి. వేదం అనేది మనకి హితాన్ని చేకూర్చాలి కదా, అలా చేస్తుందనే కదా ప్రసిద్ధి. అందులో చెప్పబడిన వాటిని కొన్ని చెయ్యమని కొన్ని చెయ్యవద్దని ఎలా అనగలుగుతాం? మీ ఉద్దేశంలో వేదంలో ఉండే కర్మకాండనంతటినీ విడిచిపెట్టేయాలనా, ఉపనిషత్తులో మాత్రమే స్వీకరించు ఆచరించాలా? మొదటి భాగం అంతా కర్మకాండే కదా, కామ్యకర్మలే కదా, వాటిని భయంకరములు అని వర్ణిస్తున్నారు, మోక్ష విరోధులని వర్ణిస్తున్నారు. ఇక ఆ వేద భాగాన్ని మనం ఎందుకు ఆదరించాలి స్వామి? బాబోయ్ నిజమే నిజమే, బాగానే చెప్తున్నావు. ఇలా ఆలోచించే కొన్ని సంప్రదాయాలు వారు ఏం చేశారంటే, యజ్ఞయాగాదులు చేయవద్దు అంటున్నారు. అంతేకాదు నిత్యం చేసుకునే పూజలు సంధ్యావందనాలు కూడా మానేయమంటున్నారు. మానేయలేకపోతే మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు అని హేళనగా ఎగతాళిగా అంటూనే ఉన్నారు. అలా అంటున్న వారే స్వయంగా పూజలు చేస్తే మరి మీరెందుకు చేశారు అని వాళ్ళని ఎవరైనా ప్రశ్నించేసరికి, అబ్బే ఇది మా కోసం కాదండి, లోకం కోసం చేసాం మేము అని తప్పించుకుంటూ ఉంటారు. ఈ తమాషాలన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా. అడిగాను అడిగాను, ఇంతకీ దాసుని ప్రశ్నకి నేరుగా సమాధానం చెప్పలేదు. అడిగాను మీరు, వేల కొద్దీ తల్లిదండ్రుల కంటే వాత్సల్యం కలిగినవి వేదాలు, కామ్యకర్మలని ఎందుకు చెప్పాలి? ఇది మోసం చేయడం కాదా? ఇది దాసుని మనస్సులో వచ్చినటువంటి సందేహం. ఏమిటి, తల్లిదండ్రులు మోసం చేయడమా? తల్లిదండ్రులు అంటూ మోసం చేయడం ఎలా అవుతుంది? ఎప్పుడు తల్లి అంటే ప్రియం చేయడానికి, తండ్రి అంటే హితవు చేయడానికే అనే కదా అందరికీ తెలిసింది. వేదంలో కర్మల భాగం తల్లి, జ్ఞానభాగం తండ్రి అనుకుంటే నీకు అనుమానమే రాకూడదే. స్వామి, కామ్యకర్మల భాగాన్ని తల్లిగాను మోక్షకర్మ భాగాన్ని తండ్రిగాను మీరు పోలుస్తున్నారా ఇప్పుడు? అవును, తల్లిదండ్రులు ఇద్దరు మనకు కావాలా వద్దా? తల్లి వద్దు తండ్రే కావాలి అని ఎవరైనా అంటున్నారా? అన్నారు కదా. లౌకిక తల్లిదండ్రులు జన్మలను అనుసరించి మారుతూ ఉంటారు. వేదం అన్ని జన్మలలోనూ మనని విడవకుండా ఉండేది. కనుక వేల కొద్దీ తల్లిదండ్రుల సమానమిది. తల్లి ప్రియాన్ని మాత్రమే కలిగిస్తుందని, తండ్రి హితాన్ని మాత్రమే కలిగిస్తాడని అర్థం కాదు. హితాన్ని ప్రియంగా కనపరిచి అలవాటు చేసేది తల్లి, హితాన్ని హితంగానే చెప్పు చూసేవాడు తండ్రి. కామ్యకర్మలని చేయకుండా ఉండలేని జీవులకి వాటిని చేస్తూనే మోక్ష మార్గాన్ని చూపేది తల్లిలాంటి వేదభాగం. అదిగో అది కర్మకాండ. ఆ స్థితిని దాటి మోక్షమందు ఇచ్చ కలిగి వాటికి నేరుగా మోక్ష సాధనములని ఉపదేశించేది తండ్రి లాంటి వేదభాగం, అదే జ్ఞానకాండ. అంతేగాని ఇందులో మోసమేమీ లేదు. ముందు తినను అని అల్లరి చేసే బిడ్డడికి వెన్నలో మందుని కూరి వెన్న తినమని బిడ్డడిని అడిగే తల్లిని మోసగత్తె అంటామా ఎక్కడైనా అంటూ స్వామివారు 847వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇక దాని కొనసాగింపు రేపటి రోజు మళ్ళీ శ్రవణం చేద్దాం. చక్కటి విషయాలని అందజేసినటువంటి స్వామివారి అపార జ్ఞానానికి అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ పెరుమాళ యొక్క కృపాకటాక్షాలు, ఆచార్య కృపాకటాక్షం కలగాలని విన్నవిస్తూ అడిగిన రామానుజదాస కులశేఖరాళ్ళు గారు, హైదరాబాద్.